తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం. మేము ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాలలో తృతీయ మరియు ద్వితీయ సంవత్సరాలు చదువుతున్నాము. ఈ రోజు మేము తీసుకున్న అంశం ఆహార కల్తీలు మరియు వాటిని గుర్తించే విధానాలు. ఇందులోని పాత్రలు హేమగా అమ్మ, గోపిగా నాన్న, కూతురిగా కావ్య, డాక్టర్ మరియు ఆహార సాంకేతిక విద్యార్థిగా రసజ్ఞ.
కావ్య లెవ్వరా, త్వరగా, తెల్లారింది, కాలేజ్ కి సమయం అవుతుంది.
అమ్మా ఒక 5 నిమిషాలలో లేస్తానమ్మా.
సరే కానీ త్వరగా లేవమ్మా. ఓయ్ ఒకసారి వెళ్ళి కావ్యని చూసిరా, లేచిందో లేదో.
సరే సరే చూసి వస్తా. అమ్మా కావ్య లేవమ్మా, కాలేజీకి సమయం అవుతుంది.
నానా నాకు లేవాలని లేదు, తలనొప్పిగా ఉంది.
ఏది చూద్దాం, ఏంటమ్మా ఇంత జ్వరంగా ఉంది?
ఏమో నానా తెలియదు, చాలా తలనొప్పిగా కూడా ఉంది.
ఏమో ఇటు చూసావా, కావ్యకి చాలా జ్వరంగా ఉంది.
అవునా, ఆగు వస్తున్నాను. అమ్మా కావ్య ఏమైందిరా?
చాలా తలనొప్పిగా ఉంది అమ్మా.
సరే అమ్మా ఈ రోజు కాలేజీకి వెళ్ళకు, మనం దవాఖానాకి వెళ్దాంలే.
లేవమ్మా లేచి ఏమైనా తిను, మనం దవాఖానకి వెళ్ళి చూసుకొని వద్దాం.
అలాగే నానా.
త్వరగా పదమ్మా లేచి తయారవ్వు.
రామ్మా కావ్య టిఫిన్ తిను.
నాకు తినాలని లేదమ్మా.
అలా అంటే ఎలా కావ్య, కొంచెం ఏమైనా తిను.
లేదు నానా, తినాలి అని అనిపించలేదు, వాంతులు వచ్చినట్టు అనిపించింది.
కొద్దిగా పాలు అయినా తాగమ్మా.
అలాగే అమ్మా ఇటు ఇవ్వు.
పద అమ్మా దవాఖానకి వెళ్దాం.
అలాగే నానా.
దవాఖానకు వెళ్ళిన తర్వాత సంభాషణ.
నమస్కారం డాక్టర్.
నమస్కారం, కూర్చోండి. ఏమైందమ్మా?
తిను మా కూతురు కావ్య, కావ్యకు ఈ రోజు లేచిన నుండి చాలా జ్వరంగా ఉంది.
అవునా అమ్మా, ఇలా రా కావ్య చూద్దాం. కావ్యనికి చాలా జ్వరంగా ఉందిగా, జ్వరంతో పాటు ఇంకా ఏమైనా సమస్యలున్నాయా?
చాలా తలనొప్పిగా ఉంది డాక్టర్.
అవునా, ఎన్ని రోజుల నుండి తలనొప్పిగా అనిపిస్తుంది?
ఒక వారం నుండి చాలా తలనొప్పిగా ఉంది.
అవునా అమ్మా.
ఇంకా పొద్దున పాలు కూడా వాంతులవుతున్నాయి అని అన్నది డాక్టర్.
ఈ మధ్య కల్తీ పదార్థాలు ఉపయోగిస్తున్నారు. మనం రోజువారి ఆహారంలో తీసుకునే సగం పదార్థాలు కల్తీతో కూడినవే.
అవును డాక్టర్, కానీ దాని వల్ల మనం అనారోగ్యానికి గురి అవుతామా?
అవునమ్మా, కల్తీ పదార్థాలు వాడడం వల్ల మనకి భవిష్యత్తులో క్యాన్సర్, కీళ్ళ నొప్పులు, గుండె జబ్బులు, లివర్ డిజార్డర్స్, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పిల్లల్లోనూ రోగ నిరోధక శక్తి తగ్గడం, పోషకాల లోపం, పెరుగుదల ఉండకపోవడం లాంటివి గమనించవచ్చు.
అలాగా డాక్టర్, అయితే మనం తినే ఆహారంలో ఎలాంటి కల్తీ లేకుండా చూడాలి కదా డాక్టర్?
అవునండి, సరిగ్గా చెప్పారు. ఇప్పుడు నేను కొన్ని మందులు రాసిస్తాను, ఈ మందులు వాడండి.
అలాగే డాక్టర్.
ధన్యవాదాలు డాక్టర్.
ధన్యవాదాలు. మందులు సమయానికి సరిగ్గా వాడు కావ్య, అలాగే కల్తీ లేని ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించు.
అలాగే డాక్టర్, ధన్యవాదములు.
నానా కల్తీ పదార్థాలని నేను వార్తలలోనూ చూశాను.
అవునమ్మా నేను కూడా చూశాను, కానీ దాని గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంకా మనలాగా ఎంత మంది బాధపడుతున్నారో ఇలా.
అవును నానా, నేను మా మిత్రులను అడుగుతాను.
అలాగే అమ్మా, ముందుగా ఇంటికి వెళ్దాం పదండి.
ఇంట్లో మరుసటి రోజు.
నమస్కారం ఆంటీ.
నమస్కారం, ఎవరమ్మా నువ్వు?
నా పేరు రసజ్ఞ, నేను కావ్య వాళ్ళ స్నేహితురాల్ని.
ఓ అవునా, రా అమ్మా కూర్చో. బాగున్నావా అమ్మా?
బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు?
నేను బాగున్నాను రసజ్ఞ.
కావ్య ఇంట్లో ఉందా ఆంటీ?
ఆ ఉంది రసజ్ఞ, ఉండు పిలుస్తాను. అమ్మా కావ్య ఇలా రా, మీ స్నేహితురాలు వచ్చింది.
ఆ వస్తున్నాను అమ్మా, ఒక నిమిషం. హాయ్ రసజ్ఞ.
హాయ్, ఎలా ఉన్నావు కావ్య?
నేను బాగున్నాను.
ఎవరమ్మా కావ్య?
తిను మా స్నేహితురాలు రసజ్ఞ నానా.
ఓ అవునా.
నమస్కారం అంకుల్.
నమస్కారం అమ్మా.
కాలేజీకి వెళ్ళి వచ్చావా కావ్య?
లేదు రసజ్ఞ, ఈ రోజు కాలేజీకి వెళ్ళలేదు.
ఎందుకు కావ్య, ఏమైంది?
నిన్నటి నుండి జ్వరంగా ఉంది మరియు తల నొప్పిగా అనిపిస్తుంది. అనిపిస్తుంది.
డాక్టర్ దగ్గరికి వెళ్ళావా మరి?
ఆ వెళ్ళాను రసజ్ఞ, మందులు రాసి ఇచ్చారు.
ఇప్పుడు ఎలా ఉంది కావ్య?
ఇప్పుడు పర్వాలేదు, తగ్గింది.
అమ్మా రసజ్ఞ, ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు?
నేను ఫుడ్ టెక్నాలజీ చేస్తున్నాను ఆంటీ.
ఏ కాలేజ్ అమ్మా?
ఆహార విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక కళాశాల.
అది ఎక్కడుంది రసజ్ఞ?
మా కాలేజ్ నిజామాబాద్ లో ఉంది కావ్య.
ఫుడ్ టెక్నాలజీ అంటే ఏంటి రసజ్ఞ?
ఫుడ్ టెక్నాలజీ అంటే ఆహారం గురించి ప్రతిదీ చెప్తారు, అనగా ఆహారంలోని పోషక విలువలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇలా ఎన్నో చెప్తారు.
భలే, నువ్వు చాలా మంచి కాలేజీని ఎంపిక చేసుకున్నావు కదా.
ఆ అవును కావ్య.
అవును అమ్మా రసజ్ఞ. అయితే నీకు ఆహార కల్తీ గురించి తెలుసా?
తెలుసా ఆంటీ.
అవునా? అయితే ఆహార కల్తీ గురించి చెప్పు రసజ్ఞ. నేను అనారోగ్యానికి గురి కావడానికి కారణం అదే అని డాక్టర్ చెప్పారు.
అవునా కావ్య? నీలాగా చాలా మంది ఆహార కల్తీ వల్ల అనారోగ్య గురవుతున్నారు. కల్తీ అంటే నిత్యావసర వస్తువులలో అనవసర పదార్థాలను కలిపి చలమాని చేయడం. కల్తీ పదార్థాలంటే మనం రోజు ఉపయోగించే పదార్థాలు, ఉదాహరణకు ఉప్పు, పాలు, నూనె, తేనె, పసుపు, కారం, చక్కెర, ఇంకా ఎన్నో పదార్థాలలో మనకు తెలియకుండా అదే విధంగా ఉండే ఇతర పదార్థాలను కలుపుతారు.
కానీ అలా చేయడం వల్ల లాభం ఏంటమ్మా?
అలా కలపడం వల్ల దుకాణదారులకి చాలా ఆదాయం వస్తుందంటి.
అలా ఎలా ఆదాయం వస్తుంది రసజ్ఞ? కానీ మన ఆరోగ్య పరిస్థితి ఏమిటి?
ఇలా ఇతర పదార్థాలు కలపడం ద్వారా వాటి పరిమాణం పెరిగి ఎక్కువ మోతాదులో అమ్మకం చేస్తారు. ఇలానే కాకుండా ఆ పదార్థాల యొక్క రూపం కూడా ప్రజలను ఆకర్షితులని చేసి కొనేలా చేస్తుంది.
అయితే మనం ఎలా తెలుసుకోగలుగుతాము రసజ్ఞ ఆహార పదార్థాలలో కల్తీ ఉంది అని?
మనం ఇంట్లో కొన్ని చిన్న చిన్న పరీక్షలు చేసి తెలుసుకోవచ్చా ఆంటీ?
అవునా అమ్మా, ఎలా తెలుసుకోవచ్చమ్మా?
అవునా ఆంటీ, ఉప్పులో కల్తీ ఉంటుంది, అది కూడా తెలుసుకోవచ్చు మనము చిన్న చిన్న పరీక్షలు చేసి. ఉప్పులో కల్తీ ఉందో లేదో అని తెలుసుకోవడానికి మనం ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా ఉప్పు కలపాలి. ఒకవేళ ఆ నీళ్లు తెల్లగా మారితే అందులో శుద్ధముక్క పొడి ఉంది అని అర్థం. ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఒక బంగాళదుంప ముక్కను కోసి ఉప్పు వేసి ఒక నిమిషం పాటు వేచి ఉంచాలి. తరువాత దానిపైన రెండు చుక్కల నిమ్మరసం పిండాలి. నీలం రంగుగా మారితే అది అయోడైజ్డ్ ఉప్పు. సాధారణ ఉప్పు అయితే మనకు నీలం రంగును చూపెట్టదు.
వామ్మో రసజ్ఞ, ఇలా కూడా ఉంటుందా? వింటుంటే భయం వేస్తుంది.
రసజ్ఞ, ఇంకా వేటిలో కల్తీ ఉంది అని తెలుసుకోవచ్చు?
పాలల్లో కూడా కల్తీ ఉంటుందా ఆంటీ?
అవును రసజ్ఞ, పాలల్లో కల్తీ ఉంటుంది అని డాక్టర్ గారు చెప్పారు. కానీ కల్తీ ఉందో లేదో అని ఎలా చూస్తారో చెప్పమ్మా.
అలాగే అంకుల్ చెప్తాను. ముందుగా మనం సగం కప్పు పాలను సగం కప్పు నీటితో కలిపి ఒక బాటిల్ లో వేసి షేక్ చేయాలి. పైన నురుగుగా చూపినట్లయితే అది డిటర్జెంట్ కలిగి ఉన్నట్లు. ఇంకో విధంగా చూసుకోవచ్చు. అది ఎలా అంటే, ఒక చుక్క పాలను ఉపనితలంపై పెట్టి ఉంచాలి. అది వెనుక తెల్లటి మచ్చతో ప్రవహిస్తే స్వచ్ఛమైనది, లేకపోతే ఇందులో ఎక్కువ మోతాదులో నీళ్లు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి.
అయితే అమ్మా, మనం రోజు పాలను పరీక్షించి తీసుకోవాలి కదా?
అవును కావ్య, నేను రేపటి నుండి పరిశోధించే తీసుకొస్తాను.
రసజ్ఞ, టీ తాగుతావా? అమ్మా రసజ్ఞకి టీ తీసుకొని రావా.
ఇదిగో రసజ్ఞ, టీ తీసుకో.
ధన్యవాదాలమ్మా.
అవును రసజ్ఞ, టీ పొడిలో కూడా కల్తీ ఉంటుందా?
అవును ఉంటుంది అంకుల్.
దానిని ఎలా పరిశోధిస్తారు చెప్పమ్మా.
టీ పొడిలో కల్తీ ఉందో లేదో తెలుసుకోవడానికి మనం ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ టీ పొడిని కలపాలి. ఒకవేళ ఆ నీళ్లు రంగుగా మారితే అది కల్తీ ఉందని అర్థం. కానీ మనం తీసుకున్న నీళ్లు చల్లగాను లేకపోతే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి.
అమ్మా, ఇవి మనకి రోజువారి జీవితంలో చాలా ముఖ్యం, తెలుసుకోవాల్సిన విషయాలు కదా.
ఆ అవునా ఆంటీ.
అమ్మా కావ్య, నువ్వు ఈ ఆపిల్ జ్యూస్ తాగమ్మా.
అలాగే నానా, తాగుతాను.
మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి నా కావ్య.
ఏంటి అది రసజ్ఞ?
పండ్లలో కూడా కల్తీ ఉంటుంది.
వామ్మో, అవునా?
ఆ అవునా ఆంటీ, చాలా ఆశ్చర్యంగా ఉందిగా.
అవును అమ్మా, దీనిని ఎలా పరిశోధిస్తారు?
సాధారణంగా పండ్లలో ఎక్కువ రంగులు కలుపుతారు. ఆ పండ్లలో రంగులు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి నీళ్లలో ముంచిన దూదిని తీసుకొని వాటిపై రాయాలి. ఒకవేళ దూది రంగుగా మారితే ఆ పండ్లలో రంగులు కలిపారు అని అర్థం. స్వచ్ఛమైన పండ్లు రంగును చూపించదు.
ఇది ఏదో భలేగా ఉందిగా నానా.
అవునమ్మా.
ఇంకా వేడిలో కల్తీ ఉంటుంది అమ్మా.
మనం రోజు తేనె ఉపయోగిస్తాము, అందులో కూడా కల్తీ ఉంటుంది.
ఓ అవునా, అది ఎలా పరీక్షిస్తారు మరి?
అవును కావ్య, తేనె శుద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి తేనెను ఒక గ్లాస్ నీటిలో నెమ్మదిగా కరిగించాలి. ఒకవేళ తేనె నీటిలో కరగకుండా గ్లాస్ అడుగు భాగానికి చేరితే ఆ తేనెను స్వచ్ఛమైన తేనెగా గుర్తిస్తాము. ఇంకో విధంగా ఇలా చూసుకోవచ్చు. అగ్గిపుల్లని తేనెలో ముంచి అగ్గిపెట్టెని ఉపయోగించి వెలిగించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీ తేనె స్వచ్ఛంగా ఉంటే అగ్గిపుల్ల తేలికగా మండుతుంది. అయితే మీ తేనె కల్తీ అయితే అగ్గిపుల్ల వెలిగించడం కష్టమవుతుంది.
భలే ఉందిగా రసజ్ఞ. అట్లు అయితే మనమే స్వయంగా పరీక్షించి తీసుకోవచ్చు అంటావా?
అవును కావ్య, ఈ మధ్య మనం తినే ఏ పదార్థాలు కూడా వదలటం లేదు.
అవునమ్మా, ఏది వదలడం లేదు.
రసజ్ఞ, మనం టీవీలో కూడా చూస్తాము కదా, పసుపులో కారంలో కూడా కొన్ని రంగులు కలుపుతారని.
ఆ అవును కావ్య, పసుపు కారం కూడా చాలా రంగులుంటాయి.
వాటిని ఎలా పరీక్షిస్తారు మరి? చెప్పండి.
అవి ఎక్కువగా ల్యాబ్ లో పరీక్ష చేస్తారు, కానీ మనం కొన్ని పదార్థాలను ఇంట్లో కూడా పరీక్షించుకోవచ్చు.
మరి ఇంట్లో పసుపు ఎలా పరీక్షిస్తారు రసజ్ఞ?
మనం ఇంట్లో పసుపుని ఇలా పరీక్షించవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ పసుపు పొడిని కలుపుతాం. దీని సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు కూర్చొనివ్వాలి. పసుపు పొడి స్థిరపడితే అది నిజమే, నిజమైనది అని అర్థం చేసుకోవాలి.
ఇలా ఎన్నో పదార్థాలను కల్తీ చేస్తారు కదా అమ్మా.
అవునా ఆంటీ, మనం వంటలో వాడే మిరియాలు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, ఇలాచి, లవంగం ఇలా ఎన్నో పదార్థాలను కల్తీ చేసి వాడుతారు.
అసలు మీరు చెప్పేది చూస్తుంటేనే ఏది కొనాలన్నా భయం అవుతుంది
రసజ్ఞ. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా మరి?
ఆ ఉంది కావ్య. ఇలా మధ్యవర్తులు అమ్మే పదార్థాలను కాకుండా గవర్నమెంట్ సరఫరా చేసే FSSA మార్క్ ఉన్నటువంటి వాటిని తీసుకోవాలి.
అసలు ఈ FSSA మార్క్ అంటే ఏంటమ్మా?
FSSA మార్క్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అనగా మన ప్రభుత్వం. వారు అన్ని టెస్టులు చేసి కల్తీ లేని వాటిని మాత్రమే FSSA మార్క్ వేసి సరఫరా చేస్తారు.
అన్ని బాగున్నాయి కానీ ఇన్ని కల్తీ చేసి అమ్ముతున్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు లేవా మరి?
ఆ ఉంది కావ్య, ఆహార కల్తీ నివారణ చట్టం.
ఆహార నివారణ చట్టం అంటే ఏమిటమ్మా?
ఆహార కల్తీ నివారణ చట్టం అనగా ఎవరైనా కల్తీ చేసిన వాళ్ళు దొరికినట్లయితే వారికి 2 నుంచి 6 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు కనీసం 2,000 రూపాయల జరిమానా ఉంటుంది.
రసజ్ఞ నువ్వు ఇవాళ చాలా మంచి విషయాలు చెప్పావు.
ఇవి మనం రోజు చూసే పరిస్థితులు, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
అవును అమ్మా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇప్పటి నుండి ఏ పదార్థాలు తీసుకున్నా ముందు వాటిని పరీక్షించి తీసుకుంటాను, మరియు FSSA ట్యాగ్ ఉందా లేదా అని పరీక్షించి తీసుకుంటాను.
అవును రసజ్ఞ, నేను కూడా మా మిత్రులకు చెప్పి దీని గురించి అవగాహన కల్పిస్తాను.
నేను కూడా మా ఇంటి దగ్గర ఇంకా మిత్రులకు చెప్తానమ్మా.
అలాగే కావ్య, నేను వెళ్తాను.
నువ్వు ఇవాళ చాలా విషయాలు తెలియజేశావు, ఇంకా బాగా చదువుకో అమ్మా.
అలాగే అంకుల్, ఇక నేను వెళ్తాను.
అలాగే రసజ్ఞ.
అలాగే రసజ్ఞ, ధన్యవాదాలు.
అలాగే అమ్మా, జాగ్రత్త.
ముగింపు. ఈ విధంగా ఆహార సాంకేతిక విద్యార్థి అయిన రసజ్ఞ ఆహార కల్తీ మరియు వాటిని సులభంగా గుర్తించే విధానాలు తెలియజేసింది.
ఈ వారం చేనుకబుర్లలో బాల కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. బాల కార్మిక వ్యవస్థ తీవ్రమైన మానవ హక్కుల సమస్య. బాలకార్మికుడు అన్నదానికి సార్వత్రికంగా ఆమోదించిన నిర్వచనం బాల్యాన్ని నాశనం చేసే రీతిలో బాలుడు లేదా బాలిక పనిచేయడం, బాల శారీరక మానసిక అభివృద్ధికి ఆటంకమై వారికి కనీస అక్షరాస్యతను, వినోదాన్ని కూడా పొందే అవకాశాన్ని ఇవ్వని పనిని, స్థితిని బాల కార్మిక వ్యవస్థ అంటారు. అక్షర జ్ఞానానికి నోచుకోకుండా భారమైన శ్రమకు బలైపోతున్న బాల జీవితాలు మనం సాధించిన అభివృద్ధిని ప్రశ్నిస్తున్నాయి, నాగరికతకే తలవంపుగా పరిణమించాయి. బాల కార్మిక వ్యవస్థ ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదు, అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం బాల కార్మికులు ఉన్నారు. బాల కార్మిక వ్యవస్థపై అంతర్జాతీయ కార్మిక సంఘం నివేదిక. ప్రపంచ వ్యాప్తంగా 2000 నాటికి 246 మిలియన్ల మంది బాల కార్మికులు ఉంటే 2012 ముగిసే నాటికి 168 మిలియన్ల మంది ఉన్నారు. మొత్తం బాలబాలికల జనాభాలో 11% మంది బాల కార్మికులే. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా 77.7 మిలియన్ల మంది బాల కార్మికులున్నారు. సబ్ సహరన్ ఆఫ్రికాలో 59 మిలియన్లు, లాటిన్ అమెరికా కరేబియన్ ప్రాంతంలో 12.5 మిలియన్లు, ఉత్తర ఆఫ్రికా మధ్య ప్రాచ్యంలో 9.2 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నారు. పేద దేశాల్లో బాల కార్మికులుగా మారుతున్న సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే జనాభా పరంగా చూస్తే అత్యధిక శాతం మధ్య ప్రాచ్యంలో ఉన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బాల కార్మికుల సంఖ్య భారీగా ఉంది. అయితే సబ్ సహరన్ ప్రాంతంలో బాల కార్మిక జాబితాలు చేరుతున్న సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సబ్ సహరన్ ఆఫ్రికాలో ప్రతి 5 బాలబాలికల్లో ఒకరికంటే ఎక్కువ మంది బాల కార్మికులుగా ఉంటున్నారు. గత 12 ఏళ్లలో 78 మిలియన్ల మంది బాల కార్మికులు తగ్గారు. ముఖ్యంగా బాలికల్లో తగ్గుదల భారీగా నమోదైంది. 40% వరకు బాలికలు, 25% మంది బాలురు బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తులయ్యారు. మొత్తం బాల కార్మికుల్లో 85 మిలియన్లు అంటే 5.4% మంది ప్రమాదకర పనుల్లో మగ్గుతున్నారు. ప్రమాదకర పనులు చేస్తున్న వారిలో అత్యధిక శాతం మంది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే ఉన్నారు. 12 ఏళ్ల వ్యవధిలో ప్రమాదకర పనుల్లో పనిచేసే బాలబాలికల సంఖ్య 171 మిలియన్ల నుంచి 85 మిలియన్లకు తగ్గింది. 2008 నుండి 2012 మధ్య 4 ఏళ్లలో బాల కార్మికుల సంఖ్యలో భారీ పతనం నమోదైంది. 2008 నుండి 2012 మధ్య బాల కార్మికుల సంఖ్య 15 మిలియన్ల నుంచి 168 మిలియన్లకు తగ్గింది. అంటే 47 మిలియన్ల మంది బాల కార్మిక వ్యవస్థ నుంచి బయటపడ్డారు. 2008 నుండి 12 మధ్య ప్రమాదకర పనుల్లో పనిచేసే వారి సంఖ్య 115 నుంచి 85 పతనమైంది. అంటే 30 మిలియన్ల మంది బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తులయ్యారు. ఇప్పటికీ వ్యవసాయ రంగంలోనే అత్యధిక శాతం మంది బాల కార్మికులు ఉన్నారు. ఈ రంగంలో అత్యధికంగా 98 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నారు. అంటే మొత్తం బాల కార్మికుల్లో 59% వాటా వ్యవసాయ రంగానిదే. అయితే సేవల రంగం, పారిశ్రామిక రంగాలను విస్మరించరాదు. అసంఘటిత రంగంలోనే బాల కార్మికులు అత్యధికంగా ఉన్నారు. వారిపై ప్రత్యేక దృష్టి తక్షణ అవసరం. సేవల రంగంలో 54 మిలియన్లు, పారిశ్రామిక రంగంలో 12 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నారు. 2008 నుండి 12 మధ్య బాల కార్మికుల సంఖ్యలో అత్యధిక పతనంతో ఆసియా పసిఫిక్ ప్రాంతం ముందుంది. అత్యంత పేద దేశాల కంటే మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాల్లోనే బాల కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఆర్థిక మాంద్యం, సంక్షోభం వల్ల బాల కార్మికుల సంఖ్య భారీగా పెరుగుతుందని భావించారు. అయితే అందుకు విరుద్ధంగా బాల కార్మికుల సంఖ్య పతనమైంది. దీనికి కారణం బాల కార్మికులు అధికంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆర్థిక మాంద్యం, సంక్షోభం ప్రభావాలు స్వల్పంగా ఉండటం ఒక కారణమైతే, మాంద్యం సమయంలో బాల కార్మికులకు ఉపాధి లభించకపోవడం మరొక కారణం. ప్రస్తుత గణాంకాలను బట్టి 2016 లోపు బాల కార్మిక వ్యవస్థను అంతం చేయాలన్న నిర్దేశిత లక్ష్యం సాధ్యం కాదని స్పష్టమవుతుంది. సత్ఫలితాలనిస్తున్న నిర్మూలన కార్యక్రమాలు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంఘం వెల్లడించింది. ముఖ్యంగా గత 4 ఏళ్లుగా పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని గణాంక సహితంగా తెలిపింది. ప్రభుత్వాలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం చేపట్టిన చర్యలు సరైన మార్గంలో పయనిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ స్పష్టం చేసింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఉపయోగించిన పెట్టుబడి, అనుభవం, శ్రద్ధ, అనుసరించిన ఉత్తమ విధానాలు, బలమైన శాసన చట్టాలు సత్ఫలితాలనిస్తున్నాయని పేర్కొంది. భారతదేశం బాల కార్మిక వ్యవస్థ. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 5 నుంచి 14 ఏళ్ల లోపు వయసులో ఉన్న 1.26 కోట్ల మంది బాలబాలికలు ఆర్థిక కార్యకలాపాల్లో ఉన్నారు. వీరిలో 12 లక్షల మంది ప్రమాదకర వృత్తుల్లో ఉన్నారు. 2004 నుండి 2005 జాతీయ నమూనా సర్వే అంచనా ప్రకారం దేశంలో 89 లక్షల మంది బాల కార్మికులు ఉన్నారు. 2009 నుండి 2010 5 నుండి 14 ఏళ్ల వయసున్న బాల కార్మికుల సంఖ్య 49.84 లక్షలు. యునిసెఫ్ ప్రకారం దాదాపు సగం మంది, ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం సుమారు 43% మంది బాలబాలికలు 8వ తరగతి లోపే బడిమానేస్తున్నారు. షెడ్యూల్ కులాల్లో ఇది 55%, షెడ్యూల్ తెగల్లో 63% దాకా ఉందని అంచనా. బడి మానేసిన ప్రతి పిల్లవాడు అనివార్యంగా బాల కార్మికుడుగానే జీవిస్తున్నాడని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థల అంచనా ప్రకారం భారతదేశంలో 6 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు. అనధికార గణాంకాల ప్రకారం భారత్ లో 10 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు. భారతదేశంలో మొత్తం బాల జనాభాలో 14% మంది వివిధ పనుల్లో చెమటోర్చుతున్నారని అంచనా. మొత్తం కార్మికుల్లో 4% మంది బాలలేనని అంచనా. ప్రతి 10 మంది బాల కార్మికుల్లో 9 మంది వ్యవసాయ సంబంధిత పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ప్రతి 3లో 2 శారీరక హింసకు గురవుతున్నారు. దాదాపు 50% మంది ఏదో ఒక రూపంలో భౌతికంగా వేధింపులకు బాధితులవుతున్నారు. 50% మంది వారమంతా ఎలాంటి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. 53% మంది ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. వారిలో 21% మంది అత్యంత తీవ్రమైన లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ప్రతి క్షణం మానసిక వేధింపులకు గురవుతున్నారు. కారణాలు. అనేక చట్టాలున్న బాల కార్మిక వ్యవస్థ కొనసాగడానికి అనేక కారణాలున్నాయి. తల్లిదండ్రుల నిరపేక్ష పేదరికం. తల్లిదండ్రుల పేదరికం పిల్లలకు శాపంగా మారుతుంది. పేదరికం వల్ల పిల్లలు తమ మనుగడ కోసమే కాకుండా తమ కుటుంబ అవసరాల కోసం పనిచేయాల్సిన దుస్థితి. పిల్లలను అదనపు ఆదాయం తెచ్చేవారిగా పేద కుటుంబాలు భావిస్తున్నాయి. తల్లిదండ్రుల నిరక్షరాస్యత. ఎక్కువ మంది తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి, అవగాహన లోపం వల్ల ప్రాథమిక విద్యను కూడా అందించలేకపోతున్నారు. సాంఘిక ఆర్థిక స్థితిగతులు అనగా కుటుంబ పరిమాణం, నిరుద్యోగిత మొదలైనవి. బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే దుష్ఫలితాలపై అవగాహన లోపం. రూపం, పిల్లల ప్రాథమిక విద్య, నైపుణ్యాల పెంపునకు కావలసిన కనీస అవకాశాల కొరత, భారీ పారిశ్రామీకరణ, పట్టణీకరణ, పల్లెల నుంచి పట్టణాలకు వలస, గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఉద్యోగావకాశాలు లేక పని కోసం వలసకు వెళ్లిన చోట పిల్లలు చదివించే పరిస్థితి ఉండదు. వారు కూడా బాల కార్మికులుగా మారుతున్నారు. పెరుగుతున్న ప్రైవేటీకరణ ఫలితంగా ఏర్పడుతున్న అసంఘటిత శ్రామిక మార్కెట్లు, బాల కార్మిక చట్టాల అమలులో చిత్తశుద్ధి లోపించటం, సాంఘిక భద్రతా పథకాల లేమి అనగా ఉన్నప్పటికీ వాటి అమలులో లోటుపాట్లు, ప్రస్తుత విద్యా విధానంపై తల్లిదండ్రులకు విశ్వాస లోపం, బాల కార్మిక వ్యవస్థపై సమాజంలో తీవ్రమైన సాంస్కృతిక వ్యతిరేకత లేదు, పిల్లలను పనిలో పెట్టుకోవడాన్ని సమాజం వ్యతిరేకించిన నాడే ఈ పరిస్థితి నుంచి బయటపడగలము, సమాన పనికి సమాన వేతనం కాగితంపైనే ఉండటం వల్ల యజమానులు పెద్దలు చేయాల్సిన పనుల్లో పిల్లలకు తక్కువ వేతనం ఇచ్చి పని చేయించుకోవచ్చని బాలలను నియమించుకుంటున్నారు. తల్లిదండ్రులు యజమానుల దగ్గర తీసుకున్న అప్పు దానిపై వడ్డీ తేలేదాకా పిల్లలను తాకట్టు పెడతారు. ఇది వెట్టి చాకిరీయే. గ్రామీణ ప్రాంతాల్లో రుణభారం పెరుగుతుండటంతో బాలకార్మిక వ్యవస్థకు ఆజ్యం పోసినట్లు అవుతుంది. బాలకార్మిక వ్యవస్థ ప్రభావం. ఒక దేశ అభివృద్ధిపై బాలకార్మిక వ్యవస్థ దీర్ఘకాలిక దుష్పరిమాణాలకు, రుణాత్మక ఫలితాలకు దారితీస్తుంది. బాలల శారీరక మానసిక పెరుగుదల సక్రమంగా ఉండదు. పిల్లల్లో సహజంగా ఉన్న నైపుణ్యాలు సామర్థ్యాలు నశిస్తాయి. కుటుంబ పరిమాణంలో పెరుగుదల తద్వారా జనాభా పెరుగుదలకు దారితీస్తుంది. శ్రామిక దోపిడీ జరుగుతుంది. మానవీయ విలువలు నశిస్తాయి. భావి భారత మానవ వనరులు దుర్వినియోగం అవుతాయి. తత్ఫలితంగా దీర్ఘకాలంలో దేశాభివృద్ధి కుంటుపడుతుంది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాలు. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడానికి భారత ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తుంది. అవి బాలకార్మిక చట్టాల అమలు, బాలల సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన అమలు, బాలకార్మిక వ్యవస్థ అధికంగా ఉన్న ప్రదేశాలు రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన పథకాలను అమలు చేయడం, బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టం 1986లో చేసిన బాలకార్మిక వ్యవస్థ నిషేధ నియంత్రణ చట్టం నోటిపై చేసిన ప్రమాదకర వృత్తుల్లో బాలకార్మికులు ఉండటాన్ని నిషేధిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి 18 ప్రమాదకర వృత్తులను, 65 ప్రమాదకర ప్రక్రియలను గుర్తించారు. ఈ చట్టం ప్రకారం భారతీయ ప్రభుత్వం తివాచీల తయారీ, భవన నిర్మాణం, ఇటుక బట్టీలు, పలకల తయారీ, క్వారీలు వంటి రంగాల్లో బాలకార్మిక వ్యవస్థను నిషేధించింది. 2010లో సర్కస్లలో ఏనుగుల సంరక్షణలో కూడా బాలకార్మిక వ్యవస్థను నిషేధించారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారికి అపరాధ రుసుమును విధించడానికి సెక్షన్ 14 వీలు కల్పిస్తుంది. దీంట్లో జైలు శిక్ష విధించడానికి నిబంధనలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఈ చట్టం అమలు బాధ్యత రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు, వాటి పాలనా యంత్రాంగాలపైనే ఉంది. అవి ఈ చట్టం అమలుపై నివేదికలను సమర్పించాలి. జాతీయ బాలకార్మిక ప్రాజెక్ట్. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో అతి ముఖ్యమైన పథకం జాతీయ బాలకార్మిక ప్రాజెక్ట్. దీన్ని భారత ప్రభుత్వం 1988లో మొదటగా బాలకార్మికులు అధికంగా ఉన్న 12 జిల్లాలలో ప్రారంభించింది. 11వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నాటికి జాతీయ బాలకార్మిక ప్రాజెక్టును 259 జిల్లాలలో అమలు చేశారు. ప్రస్తుతం ఇది 266 జిల్లాల్లో అమలవుతుంది. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం పని నుంచి విముక్తి కల్పించిన పిల్లలకు పునరావాసాన్ని అందించడం. అలాంటి పిల్లలను ప్రత్యేక పాఠశాలలో చేరుస్తారు. వారికి బ్రిడ్జ్ కోర్సుల ద్వారా విద్యను అందిస్తారు. వృత్తిపరమైన శిక్షణ ఇస్తారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తారు. వీరికి ఉపకార వేతనం, ఆరోగ్య రక్ష సదుపాయాలు కూడా లభిస్తాయి. ఇప్పటి వరకు 10,000కు పైగా ఇటువంటి ప్రత్యేక పాఠశాలలను ప్రారంభించారు. వీటిలో 500,000 మంది పిల్లలు చేరారు. ప్రస్తుతం దేశంలో 8,020 జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 400,000 మంది పిల్లలు చేరారు. ఈ ప్రాజెక్టు కింద 6.47 లక్షల మంది పిల్లలను ప్రత్యేక శిక్షణ అనంతరం సాధారణ పాఠశాలల్లో చేర్చారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తుంది. ఈ పథకం కింద జిల్లా స్థాయిలో ప్రాజెక్టు సొసైటీలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ఏవైనా పునరావాస ప్రాజెక్టులను నిర్వహిస్తే వాటికి అయ్యే ఖర్చులో 75% మేరకు కేంద్రం సమకూరుస్తుంది. తల్లిదండ్రుల సంరక్షణ లేని బాలకార్మికులకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమీకృత బాలల రక్షణ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారు. రాజ్యాంగ రక్షణలు. భారత రాజ్యాంగంలోని 24, 39, 45 అధికరణలు పిల్లలకు శ్రమ దోపిడి నుంచే కాకుండా ఇతర రక్షణలను కల్పిస్తాయి. ధన్యవాదములు.
గత వారం మొదటి ప్రశ్న,
గడ్డి ఛాతి విత్తనాలు ఎంత లోతులో వేసుకోవాలి? ఆప్షన్ ఏ 4 సెంటీమీటర్ల లోతు, ఆప్షన్ బి 2 సెంటీమీటర్ల లోతు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ బి 2 సెంటీమీటర్ల లోతు.
గత వారం రెండవ ప్రశ్న,
హైడ్రోపోనిక్స్ పద్ధతుల్లో ఎంత నీటిని మనం ఆదా చేసుకోవచ్చు? ఆప్షన్ ఏ 10 కి 5%, ఆప్షన్ బి 10 కి 9%.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ బి 10 కి 9%.
ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపినవారు బండ్లగూడ నాగోల్ హైదరాబాద్ నుండి జిఎంవి రత్నాజీ బాబు, కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు వెంపాడ్ నుండి జి సంపత్, కౌకుంట్ల మహబూబ్ నగర్ నుండి బడుగుల శ్రీవింద, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, కమలమ్మ, యామిని, లింగనవాయి జోగులాంబ గద్వాల జిల్లా నుండి మనోహర్, రాణి, శ్రీను, శ్యామలమ్మ, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, కూనబోయిన పల్లె ఇల్లంతకుంట నుండి టాంగా మల్లయ్య, గౌరవ్వ, సాతాపూర్ నాగర్ కర్నూల్ నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయా, తిరుపతి, లావణ్య, తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సత్తుపల్లి ఖమ్మం నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాని, కూకట్పల్లి హైదరాబాద్ నుండి రామారావు, లక్ష్మి, రేవంత్, చరితవ్య, యుగరాజు, నస్పూర్ కాలనీ మంచిర్యాల నుండి చంద్రముగిలి, పద్మరాణి, అక్షరకృప, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్యసంతోషిని, కోదాడ నుండి కోండ్లె రవికుమార్, కరకపల్లి భద్రాద్రి కొత్తగూడెం నుండి సంజీవరావు, శ్రవణ్, కిషోర్ కుమార్, రాజు, మణికొండ హైదరాబాద్ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ, దోమల్గూడ హైదరాబాద్ నుండి డాక్టర్ ఎస్ స్వరూప. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు కౌకుంట్ల మహబూబ్ నగర్ నుండి ఇంద్ర, బడుగుల.
మొదటవ ప్రశ్న, పసుపులో కల్తీ ఎలా గుర్తించగలరు? ఆప్షన్ ఏ రంగు ద్వారా, ఆప్షన్ బి పరిమాణం ద్వారా.
ప్రశ్న మరోసారి,
పసుపులో కల్తీ ఎలా గుర్తించగలరు? ఆప్షన్ ఏ రంగు ద్వారా, ఆప్షన్ బి పరిమాణం ద్వారా. రెండవ ప్రశ్న, పాలల్లో ఎలాంటి కల్తీ వాడుతారు? ఆప్షన్ ఏ శుద్ధముక్క పొడి, ఆప్షన్ బి డిటర్జెంట్.
ప్రశ్న మరోసారి,
పాలల్లో ఎలాంటి కల్తీ వాడుతారు? ఆప్షన్ ఏ శుద్ధముక్క పొడి, ఆప్షన్ బి డిటర్జెంట్.
చేను కబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ,
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి, దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి, ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారీ మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.